వనమృగవురా తమ్ములు ఈ త్రోవలను ఈ దారి గుండా వెడుతున్నాయి, అడవిలో నుంచి మేత మేసి ఇంటికి పోతున్న గోవులన్నీ. సత్యం నాకు కృష్ణుడి దర్శనం అవుతుంది. అన్నీ సుఖశకునాలే, అన్నీ మంచి శకునాలే. కుడికలు నదురుతోంది, కుడి చెయ్యి ఎదురుతోంది, కుడికాలు ఎదురుతోంది. ఇంకేమిటి, కృష్ణుడు దర్శనమిస్తాడు. నేను వెళతాను. శ్రీకృష్ణుడు కనబడగానే ఏం చేస్తానో తెలుసా, ఇతడికి శరీరం కొంచెం వణుకుతుందన్నట్టు, అంటే ఉద్విగ్నత, ఆనందంతో శరీరం కంపించి ఏమనుకున్నాడో తెలుసా, నేను వెళ్ళగా అనే నాకు కృష్ణుడు కనబడతాడు. కనబడగానే ఏం చేస్తాను నేను, మాపటి వేళ నేను జని మాధవు పాద సమీపమందు దండాపతి తొండనైన గని అతడు ఆసు మహాభయంకర భుజేంద్ర శిక్షణమైన ఆ హస్తం నా నెత్తి మీద పెట్టి నన్ను అనుగ్రహించకుండా ఉంటాడా. అంటే చీకటి పడే వేళకల్లా నేను వెళ్ళి కృష్ణుడిని చూసి ఆయన కాళ్ళ మీద కర్రబడినట్టు పడిపోతాను. దానికి దండ నమస్కారం అని పేరు అన్నమాట. సాష్టాంగ దండ ప్రణామం అంటే ఏమిటి, దండం అంటే కర్ర. ఒక కర్రలా భారీయండి, టక్కర పడి ఉంటుంది. మనం కూడా కర్ర పడినట్టు పడిపోవాలి. ఆ పట్టణంలో కూడా 8 అవయవాలతో పడితే అది సాష్టాంగము అన్నమాట. ఏమిటా 8 అవయవాలు, వరస ముందు వక్షస్థలం నేలకి తగలాలి, రెండోది శిరస తలకాయ కూడా నేలకి తగలాలి, దృష్ట్యా రెండు కళ్ళు ఇలా ఇలా నేలకి తగిలించాలి, మనస మన మనస్సు కూడా అక్కడే ఉండాలి, మనస్సు మళ్ళీ ఏలూరు మీద ఉండకూడదు, అక్కడే ఉండాలి, వచ్చస మాటలతో కూడా కృష్ణ కృష్ణ అనాలన్నమాట, వాక్కుతో కూడా భగవంతుడిని వర్ణించాలి. తర్వాత ఏం చేయాలి, పద్భ్యాం, పత్ అంటే పాదం, పద్భ్యాం అంటే రెండు కాళ్ళు, రెండు కాళ్ళు ఒకదాని కూడా తగిలించాలి, కరాభ్యాం రెండు చేతులతోటి, కర్ణాభ్యాం రెండు చెవులతోటి, అప్పుడు ఆయనకి నమస్కరిస్తే దానికి ఏమని పేరు, స అష్టాంగ 8 అంగములతో కూడిన దండ ప్రణామం, కర్రలా పడి నమస్కరించుట. పూర్తిగా కర్రలా పడిపోయి 8 అవయవాలతో నమస్కారం చేస్తే దానికి సాష్టాంగ దండ ప్రణామం. ఆడవాళ్ళకైతే వక్షస్థలం నేలకి తగిలించకుండా అలా ఎదురుగుండా చూపించాలి. ఆడవాళ్ళు మాత్రం నేల మీద మగవాడు పడినట్టుగా ఈ వక్షస్థలం తగలకూడదు. ఆడవాళ్ళ యొక్క వక్షోజములను నేను సహించలేను అని భూదేవి దేవీ భాగవతంలో చెప్పింది. అందుకని ఆడవాళ్ళు మోకాళ్ళ మీదే తప్ప వక్షస్థలం మాత్రం నేలకి తగిలించకూడదు. ఈ విధంగా నేను మాధవుణ్ణి చూడగానే ఆయన కాళ్ళ మీద కర్ర పడినట్టు పడిపోతాను. అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా, తన పవిత్రమైన హస్తం ఎత్తుతాడు. ఆ హస్తం లోక ప్రశస్తం, ఎంతోమందిని అనుగ్రహించిన సుప్రశస్తమైన హస్తం. ఆ హస్తాన్ని నా నెత్తి మీద పెడతాడు. ఇంకేముంది, నా నెత్తి మీద ఆయన చేయతగలగానే నా జాతకం పవిత్రమైపోతుంది, నా దోషాలన్నీ పోతాయి. పైగా ఆ చెయ్యి మామూలు చెయ్యి కూడా కాదట, భయంకరమైన కాలభుజంగాన్ని నాశనం చేస్తుంది. అంటే మన కాలం మృత్యువు లాంటిది, కాలం అంటేనే మృత్యుదేవత. ఈ మృత్యుదేవత ఒక పాములాగా పొంచి ఉండి కాటేస్తుంది, అందుకే కాలమును సర్పముతో పోల్చారు, కాల సర్పం అంటారు దాన్ని. పాము పాకినట్టుగా మహావేగంగా కాలం పాక్కుంటూ వెళ్ళి హఠాత్తుగా మన ప్రాణం తీస్తుంది. పాము కాటేస్తే ఎలా చచ్చిపోతామో కాలం గడుస్తూ ఉంటే మనం కూడా చచ్చిపోతాం. అందుకని కాలం ఎప్పుడు కూడా ఒక భుజంగము, సర్పము. అది ఎప్పుడు ఎవరిని ఎలా మింగుతుందో తెలియదు. ఆ కాలము యొక్క కోరలలో పడి నాశనం కానివాడు ఈ జగత్తులో ఒక్కడు లేడు. ఆయన ఏం చేస్తాడు, సర్పాలని కాల సర్పాన్ని కూడా అదుపులో పెట్టి నాశనం చేసి తన చెయ్యి నా నెత్తి మీద పెట్టగానే ఇంకెప్పుడు నాకు మృత్యు ఉండదు, అనగా నాకు భూమి మీద మానవ జన్మ ఉండదు. మానవ జన్మ అంతకాలం చావు తప్పదు, గుర్తుపెట్టుకోండి. మనం భూమి మీద పుట్టామంటే ఎప్పుడో ఒకప్పుడు చావు తప్పదు. అది ఈరోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, 100 ఏళ్లకైనా మరణం మాత్రం ప్రతి వ్యక్తికి తప్పదు. అదే శ్రీకృష్ణుడి యొక్క చెయ్యి మన నెత్తి మీదకి వచ్చిందో, ఇక వారికి భూమి మీద పుట్టవలసిన అవసరం ఉండదు. భూమి మీద పుట్టకుండా ఉంటే ఇక వాడికి జనన మరణాది దుఃఖములు పొరపాటును కూడా ఉండవు. చాలా కాలం క్రితం మార్కండేయ మహర్షి అడవిలో కూర్చుని ఉన్నాడు. ఆ అడవిలో కూర్చున్నట్టుగా అడవి పక్కనే ఒక శ్మశానం ఉంది. ఆ శ్మశానంలోకి జనాలందరూ ఆయన కళ్ళ ముందే శవాలను పట్టుకుపోయేవారు. ఒక రోజున ఒక అమ్మాయి అప్పుడే పెళ్ళయింది, ఆ అమ్మాయికి 2 ఏళ్ల కొడుకు, ఆ కొడుకు చచ్చిపోయట. 2 ఏళ్ల బాలుడిని చేతిలో పట్టుకుని, బాబు బాబు నువ్వు లేకపోతే నేను బతకలేనురా, నీ నవ్వులు పువ్వులు నన్ను ఆనందపెట్టాయి, నేను ఎందుకు బతుకుతాను అని ఆ పిల్లవాడి శవాన్ని నా తల్లి చేతితో పుచ్చుకుని ఎవరు చెప్పినా వినిపించుకోకుండా ఈ నా కొడుకుని నేనే తీసుకెడతాను మార్కండేయుడి దగ్గరికి, పక్కనే శ్మశానం దగ్గర కూర్చుంటాడు ఆయన నా కొడుకుని బతికిస్తాడు అనుకుంటూ ఆ పిల్లాడిని పట్టుకు అక్కడికి వచ్చింది. ఆ సమయంలో మార్కండేయుడు జపం చేసుకుంటున్నాడు. ఈ పిల్లవాడిని పాదాల దగ్గర పెట్టింది ఆ తల్లి. తండ్రి కళ్ళు తెరంది, ఆయన తెరిచాడు. మా అబ్బాయి కేవలం 2 ఏళ్ల బాలుడు, ఎంతో అందంగా ఉండేవాడు, ఎన్నో ముద్దు చేష్టలు చేశాడు. పరమ భక్తుడు వీడు, వీడు చచ్చిపోయాడు, వీడు బతకపోతే నేను బతకను, నన్ను రక్షించు. వీళ్ళంతా శ్మశానానికి తీసుకెళ్లి పాతి పెడదామంటున్నారు. నాకు పాతి పెట్టడం ఇష్టం లేదు, గోతిలో పాతి పెట్టలేక నీ దగ్గరకు వచ్చాను, నేను నాతిని రక్షించు అనగానే ఆయన, అమ్మా నీ కొడుకుని తప్పక బతికిస్తానన్నాడు. వెంటనే వీడికి ఆనందం వచ్చేసింది. అయితే బతికించండి అంది. బతికించాలంటే నాకు ఒక నియమం ఉన్నది, మరి నువ్వు మీ ఊళ్ళోకి వెళ్ళు, ఎవరో ఒక ఇంటి నుంచి గుప్పెడు ఆవాలు తీసుకురా, ఆ ఆవాలు ఈ కుర్రాడి మీద పోసి బతికిస్తానన్నాడు. గుప్పెడు ఏమిటండి బాబోయ్, మీరు అడగాలే కానీ బస్తాలకి బస్తాలు ఆవాలు మోసుకొస్తానంది ఆవిడ. ఎక్కడ పడితే అక్కడ ఉన్న ఆవాలు నాకు అక్కర్లా, నువ్వు ఇంటింటికి వెళ్ళు, ఆ ఇంట్లో ఏ ఇంట్లో ఎప్పుడు ఎవడు చావడో ఆ ఇంట్లో చావాలు పట్టుకురా అన్నాడు ఆయన. పాపం ఈవిడ ఆతృతతో బయలుదేరింది, ఒక ఇంటికి వెళ్ళింది. ఏమండి నాకు కాసిన ఆవాలు ఇవ్వండి అంది. వాళ్ళు ఆవాలు తెచ్చారు. అప్పుడు వెంటనే వీడు ఏమంది, మీ ఇంట్లో ఎవరు చావలేదా, చావకపోతేనే ఆవాలు తీసుకుంటానంది. బలేదాని బమ్మ, 10 ఏళ్ల క్రితం మా నాన్న తెచ్చాడు, 2 ఏళ్ల క్రితం అమ్మ పోయింది, 7 ఏళ్ల క్రితం ఇంకోడు పోయాడు అనగానే, అయితే మీ ఇంట్లో చావు వచ్చిందా, అయితే మీ ఆవాలు పనికిరావు అని పక్కింటికి వెళ్ళింది. ఏ ఇంటికి వెళ్ళి అడిగినా ఆ ఇంట్లో 50 ఏళ్ల క్రితం ఒకటి తెచ్చాడు, 25 ఏళ్ల క్రితం ఒకటి తెచ్చాడు, 6 నెలల క్రితం ఒకటి తెచ్చిపోయాడు, మొత్తం మీద ఏ ఇంట్లోనూ చావు లేకుండా లేరట. గడచిన 5-6 వేల ఏళ్లుగా మా ఇళ్లలో చావు లేదని చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా? 5-6 వేలు పక్కన పెట్టండి, కనీసం 10-15 ఏళ్ల క్రితం కూడా మా ఇంట్లో చావలేదని చెప్పడం కష్టం. ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒకడు ఎవడోడు పోతూనే ఉంటాడు. కుటుంబం అన్నాక ఆ కుటుంబంలో ఏమోలో ఎవడో ఒకడు పోకుండా ఉంటాడా? అందులో పెద్ద ఇంటి పేరు ఉన్నాయనుకోండి, ఊరంతా అదే ఇంటి పేరు అయితే ఏ టైంలో ఎవడబోతాడో కూడా తెలియదు. అందరూ కురువృద్ధులు, కురువృద్ధ బంధువులు కనుక నిత్యం బయలే. నిజంగా చెబుతారు, ఒక ఊరు ఉంది సరిపల్లెని అగ్రహారం. మా ఊళ్ళో మాకు అదే సమస్య వచ్చి పడేది. అందరూ బ్రాహ్మణులే, అందరూ ఇంచుమించుకు ఒకే గోత్రం వాళ్ళు, ఒకే ఇంటి పేరిటి వాళ్ళు. దాంతో మా ఐదారు గొడవ కాలంలో రోజు మైల స్నానాలే, పురిటిసానాలు మైల స్నానాలు, దాంతో విసుగొచ్చేసింది. అందుకని ఏం చేశారంటే వాళ్ళు 3 తరాలు ఏక విడిపోయారు. అందుకే 3 తరాలు దాటాక ఆ ఇంటి పేరిటి వాడు చచ్చిపోతే మైలు ఉండదు అని చేస్తారు అనమాట. అందుకని కేవలం 3 స్టెప్స్ అనమాట, 3 తరాలు దాటితే ఇంక విడిపోవచ్చు అని. 3 తరాల్లోపు కుదరదు అనమాట. అందువల్ల కొంతకాలం పోతే ఎలాగంటే ఇంక బతకడం, మరి అందరూ అదే ఇంటి పేరిటి వాళ్ళే మా ఐదారు గొడవ. పైగా అందరూ హరితస్ గోత్రం వాళ్ళే, ఎక్కువ మంది కురువిడి వాళ్ళు, అందరూ హరితస్ గోత్రం వాళ్ళే. మా ఇద్దరు గొడవ, అందరికీ ఇదే సమస్య వచ్చేది ఆ ఊళ్ళో. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, క్రమక్రమంగా ఇక కొంతకాలం పోతే ఏమవుతుందంటే ఆ ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఏ ఇంటిలో అయినా ఎప్పుడైనా ఎవడైనా చావకుండా ఉండలేరు. అందుకని ఈవిడ ఏ ఇంటికి వెళ్ళి అడిగినా, మా ఇంట్లో ఒకడు చచ్చిపోయాడండి, మా ఇంట్లో కిందసారి చచ్చిపోయాడండి, ఒక కొడుకు పోయాడండి, ఒక కూతురు పోయిందండి, లేకపోతే ఆ తండ్రి పోయాడండి, తల్లి పోయిందండి, పెళ్ళాం పోయిందండి, 2వ పెళ్ళాం పోయిందండి, 3వ పెళ్ళాం పోయిందండి, లేకపోతే 4వ భర్త పోయాడండి, ఇలా ఏదో ఒకటి చెబుతూనే ఉన్నారు. ఈవిడికి విసుగొచ్చేసింది, ఇక వెతికి విసిగి వేసారిపోయింది. క్రమంగా కొంతసేపటికి ఏమైందో తెలుసా, అంటే ఈ సృష్టి రహస్యం ఇంతే, ఎక్కడైనా చావలసిందే అనమాట. కాకపోతే ఒకడు 2 ఏళ్ళకి చచ్చిపోతాడు, ఒకడు 20 ఏళ్ళకి చచ్చిపోతాడు, ఒకడు 100 ఏళ్ళకి చచ్చిపోతాడు, ఒకడు 25 ఏళ్ళకి చచ్చిపోతాడు. చావు అనేది పుట్టినవాడికి సహజం. ఓహో, అలాంటప్పుడు ఈ పిల్లాడి కోసం నేను మాత్రం ఎందుకు ఆడవడం, వీడి వాడు చచ్చిపోయాడు, రేపు నేను చచ్చిపోతాను, వాడి కోసం ఏడుస్తూ కూర్చుంటే రేపు నేను చావకుండా ఉంటానా? అంటే చావు ఎప్పటికైనా ఎవరికైనా తప్పదు అని అప్పుడు ఆవిడకి వెలిగింది. వెంటనే ఆవిడకు దుఃఖం పోయింది. మార్కండేయుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి అయ్యా నాకు కొడుకు అక్కర్లేదు, ఇంకోటి అక్కర్లా, నాకు జ్ఞానోదయం అయ్యింది, ఈ క్షణం నుంచి నన్ను నీ శిష్యురాలు చేసుకుని నాకు మంత్రోపదేశం చేయి అని పిల్లవాడిని స్వయంగా తీసుకెళ్లి పాతిపెట్టి ఆ దుఃఖం నుంచి బయటపడి, ఆ తర్వాత ఆవిడ ఉపనిషత్తులు కూడా చదువుకుని ఎందరో శిష్యుల్ని తయారు చేసింది. ఇది మనకి పరమ పవిత్రమైన మార్కండేయుడి యొక్క కథ. ఇలాంటి ఎన్నో కథలున్నాయి. ఈ సృష్టిలో ఎప్పుడూ కూడా ఎవడో ఒకడు ఎప్పుడూ ఒకడు చచ్చిపోక తప్పదు. కాబట్టి భూమి మీద పుట్టినవాడు నాకు సావు లేకుండా చెయ్యండి అంటే అది భ్రమ. అందుకే మనకి భాగవతంలో 7వ స్కంధంలో ప్రహ్లాద చరిత్రలో ఏం చెప్పారు, సుయజ్ఞోపాఖ్యానంలో సుయజ్ఞుడని ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు చచ్చిపోయాడు యుద్ధంలో. రాజుగారు చచ్చిపోగానే ఆ రాజుగారి భార్యలు దాదాపు 100 మంది ఉన్నారట. వాళ్ళంతా భర్త శవం మీద పడి గుండెలు బాదుకుని ఏడ్చారు. ప్రహ్లాద చరిత్రలో కట్టం అన్నమాట ఇది. హిరణ్యకశిపుడు చెప్పిన కథ పైగా ఇది. ఆ రాజుగారి పేరు సుయజ్ఞుడు, ఉశీనరం అనే దేశానికి రాజు. ఆయన యుద్ధంలో చచ్చిపోగానే ఆయన గుండెల్లో నాటుకున్న బాణాల నుంచి రక్తం ఇంకా కొంచెం బయటకు వస్తుంది. అప్పుడే చచ్చిపోవటం వల్ల శత్రువులు విజయగర్వంతో వెళ్ళిపోయారు. ఆడవాళ్ళు మాత్రం పిల్లలతో వచ్చి ఆ శవం మీద పడి ఏమండో పోయారా పోయారా అని ఏడవడం మొదలు పెట్టారట. ఏమి ఏడ్చారండి వాడు, పాపం గుండెలు బాదుకుని ఏడ్చారట వాడు. అందులో భర్త అంటే సహజంగా పూర్వకాలంలో ఎక్కువ ప్రేమ ఉండేది. అందుకని ఇంకా భర్త పోగానే ఆ గుండెల మీద పడిపోయి స్రస్తాకంపిత దీర్ఘకేశములతో సంచిన్న హారాళితో హస్తాబ్జంబులు సాచి మోది కొనుచున్ హానాథ హానాథ యంతున్ బహు ప్రస్తావోక్తులతోడనేడ్చిరి వగన్ ప్రాణేశు పాదం బులన్ అస్తోకస్తన కుంకుమారుణ వికీర్ణ శ్రంభు వర్షం పుచున్. ఈ ఆడవాళ్ళు ఏడ్చారట, ఈ జుట్టేమో కదిలిపోతున్నది, ఏడుస్తున్నప్పుడల్లా కదులుతున్నప్పుడల్లా విరబోసుకున్న జుట్టు అటు ఇటు కదిలిపోతున్నది. ఆ దీర్ఘమైన కేశములతో మెడలో గొలుసులు, ఆ గొలుసులు ఒకదానికొకటి తగులుతున్నాయన్నమాట. చేతులు తామర పువ్వుల్లో ఉన్నాయి, ఆ చేతులు చాచి గుండెలు బాదుకుంటూ కొట్టేసుకుంటా అనమాట. గుండెలు పగిలేలా ఏడవడం అంటారు అనమాట. అలా కొట్టేసుకుని మోదుకుంటూ హా నాథ నాథ అనాథలం అయిపోయావు నువ్వు పోయావా అని ఏడ్చారు. ఈ ఏడవడంలో కూడా ఒక అద్భుతమైన పదం రాశారు పోతన గారు, బహుప్రస్తావోక్తులతోడ ఏడ్చేది. బతికున్నప్పుడు జరిగినవన్నీ గుర్తుకు తెచ్చుకుని ఆ పాతవన్నీ తలుచుకుని ఏడ్చారట. అనేక రకాల ప్రస్తావాలు ఏమేంటనమాట, అప్పుడు నువ్వు బంగారపు తాళి కట్టావు, తాళి కట్టినప్పుడు నీ మొహం చూడకుండా నేను ఆ నగల మీదకే దృష్టి పెట్టాను, పాపిష్టిదాన్ని, ఈ తాళి తెగిపోతుందని తెలిస్తే నగల మీద కంటే నీ ముఖం మీద దృష్టి పెట్టేదాన్ని ఒక తేడ్చిందిట. మరొకటి ఏముంది, ఎంత ప్రేమ నీకు, ఒకప్పుడు నాకు కాళ్ళు నొక్కావు, ఇప్పుడు కాళ్ళు ఎవరు నొక్కుతారని ఒక ఆవిడ ఏడ్చింది. నిజంగా భర్త గారు కాళ్ళు నొక్కాడు ఆయన, నిజం జరిగింది అది. అవన్నీ బహుప్రస్తవక్తులు అనమాట. అయినా ఆ మాత్రం మీరు నవ్వుతారు కానీ భార్యకి కాళ్ళు నొక్కని వాడు ఒక్కడ చూపించండి అని పోతన గారు అన్నారు. నేను అనలేదు, ఎప్పుడో ఒకప్పుడు భార్యకి సేవ చేయని వాడు ఉంటాడా, అందులో వార్ధక్యంలో పాపం భార్య గారు చేయొచ్చుకుని మా ఆవిడకి కాళ్ళెప్పులండి మోకాళ్ళెప్పులండి అని ఎంతో సేవ చేస్తున్న పుణ్యాత్ముల్ని భక్తులు చూస్తున్నాంగా, కాబట్టి అయ్యో నువ్వు పోయావు ఇప్పుడు కాళ్ళు ఎవరు నొక్కుతారని ఒకసారి ఏడుస్తోంది ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ ఏముంది, అరటి పళ్ళు తేగానే ప్రేమ ఎక్కువైపోయి పండేమో ఏడు నోట్లో పెట్టి తొక్క నోట్లో వేసుకున్నట్టు ఆయన, పండు నాకు పెట్టి తొక్క తినేవాడివి ఇప్పుడు తొక్క ఎవరు తింటారో అని ఒక ఆవిడ ఏడ్చింది. ఈ విధంగా పాతవన్నీ తలుచుకొని జడేసేటండి ఆయన రాజుగారు. భార్యకి జడలు వేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది భలే ఉంటారు, కాఫీలు పెట్టేవాళ్ళు, టీలు పెట్టేవారు, జడలు వేసేవారు, పేలు చూసేవారు, కుక్కేవాళ్ళు, ఇవన్నీ తలుచుకుని ఈ బహుప్రస్తావోక్తులతో ఏడ్చారట భర్త గారిని తలుచుకుని. ఆ ఏడుస్తూ ఉంటే అవన్నీ లీలలు తలుచుకుని కళ్ళల్లోంచి నీళ్లు కిందకి ఇలా కారిపోతున్నాయి. ఆ కారిపోతున్న నీరు ఏమైంది, ఈ వక్షస్థలం మీద కంఠం దగ్గర కుంకం పెట్టుకుంటారు ఆడవాళ్ళు, ఆ కుంకం మీదకి కన్నీళ్లు పడి ఎర్రని నీరు కిందకి వెళ్ళిపోతుంటే ఏడుస్తున్న ఆడవాళ్ళకి కళ్ళల్లోంచి నెత్తురు వస్తుంది అన్నట్టుగా ఉందట. అందుకని అస్తోక స్తన కుంకుమ అరుణ వికీర్ణ అశ్రంభు వర్షింపుతుంది. ఏ అద్భుతమైనది, ఎర్రగా నెత్తురు కారుతున్నట్టుగా కుంకుమ నీరు కింద కారిపోతుంది కన్నీళ్లతో కలిసిపోయి. అలా ఏడ్చారట వాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి యమధర్మరాజు గారు యుద్ధంలో చచ్చిపోయిన వాడిని తీసుకెళ్లడానికి స్వయంగా యముడే వస్తాడు. ఆ యముడు చిన్న కుర్రాడు వేషం వేసుకుని ఈ రాజుగారి ప్రాణం పట్టుకుపోవడానికి వచ్చాడు. ప్రాణం వెంటనే పోత్సమా చచ్చిపోయినా లోపల కాసేపు ఉంటుంది, అది తీయాలి ఈయన. ఈ ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటే ఆయనకు కూడా కొంచెం జాలేసింది. ఈ పిచ్చి పీనుగులు ఏడుస్తూ ఉంటే ఆ పచ్చి శవంలోంచి ప్రాణం ఎలా తీయననుకుని వాళ్ళకు ఓదార్చడానికి దగ్గరకు వచ్చి చిన్న బాలుడి వేషంలో, ఇప్పుడు పంచి కట్టుకుని వస్తున్నాడు బుజ్జిబాబు, అలాంటి బుజ్జిబాబు రూపంలో వచ్చేసి, ఓ వెర్రి పిల్లలారా ఎందుకే ఏడుస్తారు, ఏడిస్తే ఆ చచ్చినవాడు బతుకుతాడా, ఏడిస్తే చచ్చినవాడు బతికేవడం అయితే ఒక ఏడాది పాటు కుయ్యో మొర్రోను ఏడవచ్చు, ఏడవడం లేదు ఉపయోగం లేదు, ఇంతకు పూర్వం మీరు ఏడిస్తే ఆ ఏడుపులు వినేవాడు ఎవడున్నాడో వాడు లోపల లేడు, అంటే ప్రాణం లేదు, మీరు పెట్టిన తిండి తిన్నవాడు, మిమ్మల్ని కౌగిలించుకున్నవాడు, మీతో మాట్లాడినవాడు, మీతో పాటు ఎన్నో విహారములు చేసినవాడు, మీరు ఏడిస్తే ఆలించేవాడు వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఇప్పుడు మిగిలింది వట్టి కట్టే. ఈ కట్టెని అట్టే పట్టుకొని ఎంత కొట్టుకున్నా ఎంత ఏడ్చినా ఆయన మాత్రం బ్రతకడు. నా మాట వినండి, మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచును చచ్చుచునుంట చూచెదరు చవక మానెడు వారి భంగి ఈ చచ్చిన వానికేచ్చెదరు చావున కొల్లక
దాగవచ్చునే. ఎచ్చట పుట్టే అచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికి. ఈ మనుషులు చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. వెర్రి పిల్లలారా, దేహి మీ కళ్ళ ముందు పుట్టాడు, పెరిగాడు, చచ్చాడు. ఇవి చూస్తున్నారు కదా, పుట్టడం చూస్తున్నారు, చావడం చూస్తున్నారు. అయినా మీరు చావనట్లుగా ఈ చచ్చిన వానికి ఏడ్చేదరు, చచ్చిన వాడి కోసం ఏడుస్తున్నారు. ఏడ్చేలోపు మీ ఆయుద్ధాయం తరిగిపోతోంది, మీరు రేపు మప్పు చచ్చిపోతారు, అందరం వెళ్ళిపోతాం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, గతానుగతికో లోక అన్నట్లుగా. ఎవడైనా చావు నుంచి బయటికి రాగలడా? ఇవాళ అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, నూరేండ్లకైనా మరణం తప్పదు. ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడికి వెళ్ళి తీరాలి. ఎవడైనా ఎచ్చట పుట్టే అచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికి. మనం ఊర్ధ్వలోకాల నుంచి ఇక్కడికి వచ్చాం, మళ్ళీ అక్కడికి పోక తప్పదు. ఈ పుట్టడం, తరగడం, చావడం అనే ఒక ప్రక్రియ ఉన్నది. ఈ ప్రక్రియ సాగవలసినదే. కాబట్టి చావుకి ఎవ్వరూ మినహాయింపు కాదు. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతాం అని ఓదార్చి దహన సంస్కారాలు చేయించి ఆ తల్లుని పంపించాడు యమధర్మరాజు గారు భాగవతంలో సప్తమ స్కంధంలో. ఇది అందరికీ తెలుసున్నది. కాబట్టే ఇప్పుడు ఏమంటున్నాడు అక్రూరుడు, మరణము నుంచి ఎవరం తప్పించుకోలేము. కానీ కృష్ణుడు రెత్తివే చెయ్యడితే ఇలాంటి జనన మరణ చక్రములతో కూడిన మానవ జన్మ రాకుండా శాశ్వతంగా ఆయన లోకంలో ఉండొచ్చు అదన్నమాట. కాలభుజంగమును కూడా దండించే శ్రీకృష్ణుడు అనుగ్రహం పొందడం అంటే ఆ అనుగ్రహం నాకు ఇవ్వకుండా ఉంటాడా? అభయహస్తము మస్తకం మీద పెట్టకుండా ఉంటాడా? దయతోడ ఇయ్యకుండానే దయతో ఇవ్వకుండా ఉంటాడా? ఆయన కాళ్ళ మీద పడితే తప్పక నన్ను అనుగ్రహించి తీరతాడు అనుకున్నాడు. క్రమంగా రథం వెడుతోంది. బృందావనంలో ఒక ప్రాంతం చేరారు. అక్కడ ఎంత అద్భుతంగా ఉందో వాతావరణం. ముందట కన్నెన క్రూరుడు కొంద కొట జతాల సాల కొరవక వట మాకందంబున్. ముందట గనెన క్రూరుడు కొంద కొట జతాల సాల కొరవక వట మాకందన్ నందిత బల గోవిందన్ వికచారుణ అరవిందన్ బృందన్. చూచాడు అక్రూరుడు అద్భుతమైన బృందావనం అది. ఒకవైపున మొల్లలు, కొందము అంటే మొల్లలు, మరో పక్కన మల్లెలు. ఈ విధంగా మొల్లలు మల్లెలు వికసించి కనపడుతున్నాయి. వటవృక్షం, మర్రి చెట్లున్నాయి. మాకందం, తియ్యమావిడి చెట్లున్నాయి. తాళవృక్షాలున్నాయి, తాడి చెట్లు. సాలవృక్షం, మద్ది చెట్లున్నాయి. కురవకాలు కనపడుతున్నాయి. అటువంటి అనేక వృక్షములతో ఉన్న బృందావనాన్ని, అక్కడ కొన్ని చెరువులున్నాయి. ఆ చెరువుల్లో తామర పువ్వులు బాగా వికసించి ఉన్నాయి. వికచారుణారవిందం, వికసించిన ఎర్రని తామర పువ్వులు అక్కడ అందులో కనపడుతున్నాయి. అటువంటి దానిని నందిత బలగోవిందం, నిరంతరం బలరాముడు కృష్ణుడు ఆ బృందావనంలో ఉంటూ ఆనందంతో పొంగిపోతారట. బలరాము కృష్ణులకు కూడా ఆనందమును కలగజేసే బృందావనాన్ని చూచాడు ఆయన. ఇంతలో గుర్రాలు ఆగిపోయాయి. మహావేగంగా ముందుకు వెడుతున్న ఆ రథం టక్కున ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? అక్కడి నుంచి కదలట్లేదు గుర్రాలు. ఈయన ఎంత తోలినా గుర్రములు కదలడంలా. కారణం ఏమిటో తెలిసిన, ఆ గుర్రములకు కూడా జ్ఞానం ఉన్నది కనుక. ఏమిటా జ్ఞానం? ఎదురుగుండా ఆ బృందావనపు మార్గంలో నేల మీద ఒక మహానుభావుడు నడిచి వెళ్ళాడు. వాడి అడుగు జాడలు ఉన్నాయి. ఆ అడుగు జాడల్ని తొక్కలేక కన్నీళ్లు కారుస్తూ, ఈ కన్నీళ్లతో అడుగు జాడల్ని అభిషేకిస్తున్నాయి గుర్రాలు. అంటే గుర్రములకు కూడా ఆనందం కలిగించి, వాటికి కూడా జ్ఞానోదయం కలిగించిన అడుగు జాడలు ఏ మహానుభావుడు? ఆ అడుగు జాడలు ఆయనవి అని ఎలా తెలుస్తున్నది అంటే, అందులో జలజాంకుశాది రేఖలు గల, ఆ కింద ఎవడో ఒక ఆయన నడిచాడు. ఆయన నడవగానే ఇసుకులో గుర్తులు పడ్డాయి. ఆ గుర్తుల్లో జలజ తామర పువ్వు, అంకుశ ఏనుగులు పొడిచి అంకుశం ఉంటుందిగా, అంకుశం గుర్తు. మరొక కాలిలో చక్రం, ధనుస్సు, ఖడ్గం, పద్మం. అంటే ఆయన అరికాలలో తామర పువ్వు, అంకుశం, ధనుస్సు, చక్రం, శంఖం, ఇటువంటి గుర్తులుంటాయి అరికాల్లో. ఆ అరికాళ్ళు గుర్తులున్న ఆయన నేల మీద నడవగానే ఇసుకలు టక్కన ముద్రన పడిపోతుంది అన్నమాట. ఆ ముద్రలతో ఉన్న అడుగుజాడలు సాక్షాత్తు శ్రీహరివే అని కనిపెట్టి పాపం పశువులైన గుర్రాలు కూడా ఆగిపోయాయిట తొక్కలేక. ఆ అపూర్వ దృశ్యం ఒక్కసారి చూడండి, ఆలోచించండి. మనకి ఆ పరమాత్ముడు అడుగు వేశాక ఆ అడుగుని తొక్కగలమో మనం చూస్తూ చూస్తూ అందుకు ఆగిపోయాయి. ఈయన వెంటనే కనిపెట్టాడు, ఆహా గుర్రాలారా మీరెంత అదృష్టం చేసుకున్నారని తక్కున రథం నుంచి కిందకు దూకేశాడు ఆయన. జలజాంకుశాది రేఖలు గల హరి అడుగుల చొప్పుకని మోదముతో ఉత్కనికుడై బాష్పంగులు గారుచు కిందకి దిగిపోయాడు ఆయన. ఈ గుర్తుల్ని చూచి, ఈ గుర్తులు నిజంగా శ్రీహరి పాదపద్మములే, శ్రీకృష్ణుడి అరికాల్లో మాత్రమే ఇలాంటి గుర్తులుంటాయి, ఈ విషయాన్ని నేను నారదుని ద్వారా విన్నాను, ఇవాళ్ళ కళ్ళారా చూశాను అనుకుని దాని మీద పడిపోయాడు. ఆనందంతో కన్నీళ్లు కార్చాడు. కన్నీళ్లు కార్చి అడుగుల మీద పడిపోయి ఆ అడుగులు మూతికి రాసేసుకున్నాడు, ముఖానికి రాసుకున్నాడు, ఒంటికి పూసేసుకున్నాడు. ఆనందంతో ఆ అడుగు జాడల్ని చెరిపేశాడు వాటిని ఒంటికి రాసుకోవడం ద్వారా. అలా కాసేపు తన్మయత్వంతో ఉండిపోయాడు. ఎంత అదృష్టం, ఈ భూదేవి ఎంత అదృష్టం చేసుకున్నదో, ఈ భూదేవి పూర్వజన్మలో పుణ్యం చేసుకుంది కాబట్టే కిటియై కౌగిట చేర్చను. శ్రీకృష్ణుడు పూర్వం వరాహ రూపంలో కౌగిలించుకున్నాడు, వటుడై వర్ధిల్లి కొలిచే వామనావతారంలో పెరిగి కొలిచాడు. ఇప్పుడేం చేశాడు, శ్రీకృష్ణుడై ఇట పదచహ్నమూలిడే క్రిందటి బామునయే మినోచితం మధరిత్రి. ఇప్పుడు కృష్ణుడై ఇక్కడ అడుగుజాడలు పెట్టాడు, ఇక్కడ నడిచాడు, నీ మీద నడిచి తన ముద్రలు నీకు అంకితం చేశాడు, తన పాదముద్ర అంకితం చేశాడు ఈ భూమిని. కిందటి జన్మలో ఏమినో మునోచుకున్నావో భూదేవి అని గోపికలు కూడా అందుకే అనుకునేవారట. భూదేవి అదృష్టవంతురాలు, అందుకే కృష్ణుడు అడుగులు పెడుతున్నాడు ఇక్కడ, మనకు ఆ యోగం లేకపోయింది అనుకున్నారు. అందుకే ఈయన ఆనందంతో భూదేవిని కౌగిలించుకున్నట్టుగా కాసేపు పడిపోయాడు అనమాట. ఆ బూడిద పూసేసుకున్నాడు, మట్టి పూసుకున్నాడు, అతి కష్టం మీద ఆనందంలోంచి తేరుకున్నాడు. అప్పుడు ఆయనకు అనిపించింది, ఆనందంలో అడుగుజాడలని పాడు చేసేసానే అనుకున్నాడు పాపం. మనకు ఆనందం ఎక్కువైతే ఎదురే పాడైపోతుంది. కృష్ణుడు కనపడ్డాడు అనుకోండి, ఆయన కాళ్ళు గుచ్చుకుంటున్నాయని ఆలోచించకుండా పీకి పారేయడం, పీకి పాకాన పెట్టబుద్ధేస్తుందట. అందుకే ఆయన కాళ్ళు మనకు అందకుండా చేస్తాడు. ఒకవేళ కాళ్ళు అద్దితే మనం కూడా అలాగే విరదెక్కిపోయి ఊ లాగేస్తాం. చూశాంగా మనం అక్రూరుడు ఆ పాద చిహ్నాలు చెరిపేశాడు ఆనందం వల్ల. ఇప్పుడు మళ్ళీ అతి కష్టం మీద ఆనందాన్ని నియంత్రించుకొని రథమెక్కి తోలుకుంటూ ముందుకెళ్ళాడు. నేను ఊళ్ళోకి అడుగు పెట్టగానే సరాసరి కృష్ణుడి ఇంటికి వెడితే బాగుండు, కృష్ణ దర్శనం అయితే బాగుండని ఆయన కోరుకున్నాడు. అంతటి భక్తుడు కోరుకుంటే ఆ కోరిక తీరకుండా ఉంటుందా? సరిగ్గా ఆ సమయానికే ఒక 10 నిమిషాల ముందు కృష్ణుడు బృందావనంలో అడుగు పెట్టి ఆవులన్నింటినీ గోశాలల్లోకి పంపి ఆ గోవుల పాలు పితుకుతున్నాడు. పాలు పితకాలంటే ఏం చేయాలి? ప్రతిదానికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు పురాణం చెప్పేటప్పుడు ఇలా వేసుకుంటాం, యజ్ఞానికి అయితే చొక్కా తీసేసి పైన కండువా వేసుకుంటాం, గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, పైన చొక్కా తీసేయండి అంటున్నారుగా. ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు. అంచేత ఆయన ఆవు పాలు పితకాలి కనుక పితకడానికి పనికొచ్చేటట్టుగా కొల్లాయి గుడ్డ ఇక్కడ దాకా కట్టాడు. పసుపు పచ్చని బట్ట మోకాలు వరకే కట్టాడు అనమాట. అంతకంటే ఎక్కువ కడితే అటు ఇటు పరిగెత్తడం కష్టం కనుక. మెడలో దండ వేసుకున్నాడు, పౌడర్ పూసుకున్నాడు ముఖానికి, నుదుటి కస్తూరి తిలకం పెట్టుకున్నాడు, మెడలో దండ ఉన్నది, నడుముకి వస్త్రాన్ని బిగించి కట్టాడు, ఒక చక్కని కుండ ఈ 2 కాళ్ళ మధ్యలో పెట్టి పాలు పితికేటప్పుడు ఏం చేస్తారనమాట, కాళ్ళ మధ్యలో పెట్టుకుంటారు కుండ. కాస్త పల్లెటూళ్ళ భాషలో చెప్పాలంటే టపాలా, తపాలా పెట్టుకుని ఇక్కడ ఆ తపాలా ఏమిటనుకుంటే తర్వాత గుర్తు వచ్చిందిలో ఉండాలి కదా కుండ అని. ఇలా కుండ మధ్యలో పెట్టుకుని చక్కగా పాలు పితికాడు, కుండ నిండా పాలు వచ్చాయి. ఇప్పుడు ఆవులు అంటున్నాయి, ఎంతసేపు కుండలో ఎందుకు, నేను నోటి నిండా నింపుకోవయ్యా అన్నాయి. వెంటనే నేను ఏం చేశాడు, కుండ పక్కన పెట్టేసి పొదుక్కిందే నోరిలా పెట్టి నోట్లోకి పిండుకోవడం మొదలెట్టాడు. తాజా తాజా పాలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత 7 తర్వాత తీసిన పాలు కాదు కదా, ఎంతో రుచిగా ఉంటాయి నిజంగా అనుకుంటాం. కానీ మనం పొదుగు కడిగి కింద మూతి పెట్టి పితుక్కుంటూ తాగుతూ ఉంటే గోరువెచ్చగా ఉంటాయండి తాజా పాలు. నేను కూడా చిన్నప్పుడు కృష్ణుడు అలా పితుక్కు తాగా, అందుకని చెబుతున్నా అద్భుతంగా ఉంటుంది ఆ రుచి అనమాట. కాకపోతే ఎక్కువ తాగలేము, ఆయనైతే తాగలడు. అన్ని ఆవుల దగ్గరికి వెళ్ళి అన్ని ఆవుల పాలు తాగలడు మహాత్ముడు. ఇలా నోట్లోకి పాలు పితుక్కుంటున్నాడు. ఓ పక్కన బలరాముడు ఉన్నాడు, అటువంటి కృష్ణుడు చూచాడు, కన్నే అక్రూరుడు, కన్నే అక్రూరుడు పద్మనేత్రులను రంగద్గాత్రులను ధేను దోహన వాటి సమలంకృత ప్రియుల ఉద్యత్ పీత నీల నవీనోజ్వల వాసులన్ కుసుమమాలాధారులను ధీరులను వనితాకాముల కృష్ణరాముల జగద్వంద్య క్రమోద్దాములన్ కనెన క్రూరుడు.
చూశాడు అక్రూరుడు. ఎవరిని చూశాడు? కృష్ణరాముల, కృష్ణుణ్ణి బలరాముణ్ణి చూశాడు. రామకృష్ణులు ఇద్దరిని ఒకేసారి చూశాడు అనమాట. ఇద్దరు ఎలా ఉన్నారు అంటే వరుసగా రంగద్గాత్రులన్, మంచి మెరిసిపోతున్న కాంతితో ఉన్నాయి వాళ్ళ శరీరాలు. కృష్ణుడేమో నీలంగా మెరిసిపోతున్నాడు, బలరాముడు తెల్లగా మెరిసిపోతున్నాడు. ఇద్దరి కళ్ళు తామర పూరేకుల్లో ఉన్నాయి, పద్మనేత్రులే. వాళ్ళు గోశాలలో ఉంటే అసలు గోశాలకే అలంకారంగా ఉన్నారట. ఒక్కొక్కడు ఉంటే ఆ ప్రదేశానికి అలంకారం అవుతుందన్నమాట. ఆవు పాలు పెతకడానికి పనికొచ్చే వేషం కూడా వేసుకుని ఉన్నారు. ఒక ఆయన ఏమో ఉద్యంత పేత, పసుపచ్చ బట్ట కట్టుకున్నాడు. పసుపచ్చ బట్ట ఎవరు కట్టుకున్నారు? కృష్ణుడు అనమాట. రెండో ఆయన నీల నల్లని బట్ట కట్టుకున్నాడు. తెల్లగా ఉన్న ఆయనేమో నీలం బట్ట కట్టుకుంటాడు, నీలంగా ఉన్న ఆయనేమో పసుపు బట్ట కట్టాడు. అవి కూడా నవీన కొత్త బట్టలు కట్టుకున్నారట. ఎప్పుడు కూడా అక్రూరుడికి ఒక యోగం పట్టేది, ఆయన ఎప్పుడు చూసినా కొత్త బట్టలే కట్టుకునేవారు వాళ్ళు. అందుకే ఈ కథ చెబుతున్నప్పుడు నేను కూడా ఏం చేశాను, నవీనోజ్వల వాసులను, వాస అంటే బట్ట, నవీన ఉజ్వల వాసం, కొత్తగా మెస మెస మెరిసిపోతున్న బట్టలు కట్టుకున్నారు అనమాట. పసుపు రంగులో నల్ల రంగులో ఉన్న కొత్త బట్టలు ధరించి వారు మెరిసిపోతున్నారు. మెడలో కుసుమ మాలాధారులు, పూలదండలు వేసుకున్నారు. ఇద్దరూ ధీరులు, మంచి బుద్ధిమంతులు, వనితాకాముల. ప్రతి స్త్రీ వాళ్ళని చూస్తే పరవశత్వం పొందుతారు. జీవులందరి యొక్క ఆకర్షణ వారి మీదే, అంటే జీవులను ఆకర్షించే అపూర్వ సౌందర్యంతో ఉన్న పరమాత్మ. కృష్ణరాముల, ఒకడు కృష్ణుడు ఒకడు రాముడు. జగద్వంద్య క్రమోద్దాములన్, వారి యొక్క సుగుణములు ఎటువంటివో తెలుసా? క్రమము అంటే ప్రవర్తన, నడవడిక. ఆ కృష్ణుడి యొక్క బలరాముడి యొక్క ప్రవర్తనను చూచి లోకమంతా నమస్కరిస్తుంది. మన ప్రవర్తనకి లోకం మెచ్చుకోవాలి, మన గుణములకు లోకం మెచ్చుకోవాలి. అలా లోకము మెచ్చుకునేంత గొప్ప ప్రవర్తన, సత్ప్రవర్తన కలిగిన వారు. అటువంటి వాళ్ళను చూచి చూడడంతో రథాన్ని అక్కడే విడిచిపెట్టి చెక్క చెక్క దిగి పరుగు పరుగులు వచ్చేసాడు ఒక్కసారిగా అక్రూరుడు. కృష్ణ పాహి, బలరామ పాహి అని సాష్టాంగ పడిపోయాడు ఒక్కసారి. కృష్ణుడు చిరునవ్వుతో లేచి రెండు చేతులు తన రెండు చేతులతో ఆయన చేతులు పట్టుకుని పైకెత్తాడు. పెద్దవాడివి, వేద పండితుడివి, నిరంతర సంధ్యావందనాది క్రియలు చేసే ఉత్తముడివి, నువ్వేమిటి నా కాళ్ళ మీద పడి కాళ్ళకి దండం పెట్టడం ఏమిటంటే? ఆయన చిరునవ్వు, ఆయన కూడా నవ్వి, ఎందుకు వచ్చిన పెద్దరికం? తాడి చెట్టుకు ఉన్నాయి 100 ఏళ్ళు, నాకు ఉన్నాయి 8 ఏళ్ళు. పరమాత్మ నన్ను మోసగించకు, జగద్గురువుకి నమస్కరించాలి. ఇంత పిల్లవాడైనా గురువే గొప్పవాడు. అందుకని బాలుడయ్యును పూజ్యుండు పండితుండు. పండితుడు ఇంత బాలుడైనా పూజించాలి. నువ్వు జగద్గురువు, పెద్దరికం అనే వంకతో మళ్ళీ నన్ను అజ్ఞానంలోకి గెంటకు. అప్పుడు నేను నిజంగా చదువుకున్నానేమో, పెద్దవాడినేమో, చిన్నవాళ్ళకి దండం పెట్టకూడదేమో అనే భ్రమ నాకు కలుగుతుంది. అలా భ్రమ కలిగించకు అని కాళ్ళకి నమస్కరించాడు.